హంపి నుంచి హరప్పా దాకా శ్రవణ పుస్తకం. నత్తి వాబిలి కొలన సుబ్బారావు గారి హితవు. అవిరితం పరకార్యకృతాంశతాం మధురమాతిశయేన వచోమృతం అపచ మానస బంబు నిధిర్యశోః విమల శారద పార్వణ చంద్రికా. నిరంతరం ఇతరుల పనులే చేస్తున్న సజ్జనుల పలుకు మాధుర్యాతిశయంతో అద్భుతంగా ఉంటుంది. మనస్సు సముద్రం వంటిది. కీర్తి శరత్కాల పూర్ణిమా చంద్రుని వెన్నెలేమరి. నాలో ఒక విచిత్రమైన లోపం ఉండేది. ఆందోళన కలిగినప్పుడు కానీ, తొందర ఎక్కువైనప్పుడు కానీ, భావోద్వేగం పెళ్ళు ఉబికినప్పుడు కానీ మాటలు తడబడి నత్తి ముంచుకువచ్చేది. మా ఊరిలో ముక్కుతో మాట్లాడే నరసింహాచార్య అనే మాధ్వ బ్రాహ్మణాన్ని వెక్కిరించడం వల్ల నత్తి వచ్చిందని నా మిత్రులు నన్ను ఎత్తిపుడిచేవారు. ఆయనను మేము అనునాశికాచారి అని ఎత్తాళి చేసేవాళ్ళం. ఆ పాప ఫలమో మరొకటో, నాకు మాత్రం మంచి సమయాల్లో, అంటే నాలోని వివిధ భావ సముదాయాలని, భావ శబలతను తెలుపదలిచినప్పుడు నత్తి నోటిని మూసివేసేది. నాలుక గడియారంలోని లోలకంలాగా కొట్టుకునేది. నా సంభ్రమంతా సంభ్రమమై భయంకరమయ్యేది. నా చెవిపోటు నిద్రలో నడకలను పోగొట్టిన శ్రీనివాస రాఘవాచార్యుల వారికి మా గురువుగారు ఈ సంగతి ఎందుకు చెప్పలేదో, దానంతట అదే పోతుంది అనుకున్నారో ఏమో. ఈ నత్తి తిరుపతి సంస్కృత కళాశాలలో ప్రవేశంలో నన్ను నవ్వులు పాలు చేసింది. మా తాతగారు నన్ను తిరుపతి కళాశాలకు పిలుచుకుని వెళ్ళారు. ప్రవేశం కోసం వచ్చిన విద్యార్థుల సంఖ్య గణనీయంగానే ఉంది. ఆ అభ్యర్థులతో మాటలు కలుపుగా నేను భయపడవలసిన పనేమీ లేదనిపించింది. మౌఖిక పరీక్షలు జరుగుతున్నాయి. నా వంతు వచ్చింది. నా అర్హతలు పరీక్షకులకు తెలియపరిచాను. ఆ పరీక్షకులలో ప్రిన్సిపాల్ సేలం సుబ్బారావు గారు ఒకరు. ఆయన మా ఊరి అల్లుడే అని ఇదివరకే ప్రస్తావించాను. రఘువంశంలో కొన్ని సర్గలు చదివానన్నావు కదా, 4వ సర్గ మొదటి శ్లోకం చెప్పి అర్ధతాత్పర్యాలు వివరించు అన్నారు ఒక పరీక్షకులు. నాకు కొట్టిన పిండి అంతా. కొన్ని నెలలుగా కలలు కంటున్న తిరుపతి సంస్కృత కళాశాల ప్రవేశ భాగ్యం లభిస్తుందన్న భావవేశం వలనో మరే కారణం వలనో నత్తి ముంచుకుని వచ్చింది. అలాగే చదివాను. అర్ధతాత్పర్యాలు సరిగా చెప్పినా నత్తి వల్ల తగినంత రాణింపు లేకపోయింది. నేను శ్లోకం చదివిన తీరు తలుచుకుంటే ఎందుకు ఇంత కష్టపడ్డానా అని అనిపిస్తుంది. అప్పటి దుర్విధి అది. ఆ శ్లోకం ఇది: సరాజ్యం గురుణాదత్తం ప్రతిపచ్చాధికం బభౌ దినాంతే నిహితం తేజ సవిత్రేవ హుతాసిన. దిలీప మహారాజు రఘుకుమారుని యువరాజుని చేశాడు. దిలీప మహారాజు ఇచ్చిన రాజ్యంతో సాయంకాల సమయంలో సూర్యుడిచ్చిన కాంతితో అగ్ని ప్రకాశించినట్టు ప్రకాశించాడు అని దీని తాత్పర్యం. పదవిభాగం దండాన్వయం అర్థం ఆకాంక్ష తాత్పర్యం సక్రమంగా చెప్పాను మా అనేకమంది గురువుగారు నేర్పిన పద్ధతిలో. కానీ నత్తి వల్ల ఈ శ్లోక వివరణకు అర్ధగంట పట్టింది. సస్సస్ని అని సరిగమలు పాడాను. ప్రిన్సిపాల్ గారు, జంట స్వరాలు బాగా చెప్పావులే, సంగీతం నేర్చుకుంటే బాగుండును అన్నారు. శ్లోకం అలంకారం చెప్పలేదండి, తుల్య యోగిత అలంకారం అండి. దీపకం కూడా చెప్పవచ్చునండి అని అన్నాను. నా నత్తికి కళాశాల ప్రవేశం దొరుకుతుందో లేదో అని సందేహించాను. కానీ నాయన, నీ సంగీతం చాలు, అడ్మిషన్ ఇస్తున్నాము మమ్మల్ని చంపక అని ప్రిన్సిపాల్ గారు అనడంతో నా నోటికి సందేహాలకు పూర్ణ విరామం లభించింది. ఆంగ్ల పాఠశాలల్లో లాగా కొత్త విద్యార్థులను పాత విద్యార్థులు ర్యాగింగ్ చేసినట్లు తిరుపతి సంస్కృత కళాశాలలో విద్యార్థులు చేయకపోయినా మానవునిలో అంగవైకల్యాన్ని అలసుగా తీసుకుని గేలి చేయటం లఘుబుద్ధుల స్వభావం. కనుక ఒరే నత్తోడా, నత్వాచార్య, నత్తిస్వామి అని కొందరు సంబోధించడం కష్టంగానే ఉండేది నాకు. కానీ లోపం ఉన్నప్పుడు గింజుకోవడం ఎందుకు, భరించక తప్పదు. ఇంతకు వాళ్లతో కలిసి సంవత్సరం ఉండాలి. కోపడితే సంవత్సరాంతం వరకు ద్వేషంతో మనగలనా. నా వివేకం వికసించింది. సమాధానం ఏమీ చెప్పకుండా నవ్వుతూ దాటవేసేవాడిని. ఈ నవ్వు మందహాసం నాకు జీవితంలోనూ బాగా బాసట అయింది. పత్రికలలో పనిచేసేటప్పుడు పైవాళ్ళు అధికారం చెలాయిస్తే ఒక నవ్వు నవ్వేవాడిని. వాళ్ళకు ఒళ్ళు మండేది. ఎందుకు నవ్వు అనేవారు. చేయని తప్పు ఆక్షేపార్హమైనప్పుడు నవ్వకుండా ఏడుస్తారనుకోండి, మీకు మరీ ఇదవుతుంది అనేవాడిని. నవ్వు 4 అందాల చేటు అని అన్నారు. కానీ నాకు నవ్వు 40 అందాల మేలే చేసింది. ఆనేగుందిలో పడిన మూలబంధం గట్టిది గనక నేను 2-3 నెలల్లోనే తరగతిలో మిన్న అని నిరూపించుకున్నాను. నేను చిన్ననాడు రామభక్తుణ్ణి. మా తాతగారు రామనవమి తదియ ఆరాధనలు చేసేవారు. మా తండ్రి గారు హనుమదుపాసకులు. మరి 4 రామభక్తి ఎలా లేకపోతుంది. నిజం చెప్పేవాడినని మాట తప్పనని పరోపకారి అని పేరు వచ్చింది. తరగతిలో మొదటివాణ్ణి, దేశభక్తుణ్ణి, ఖద్ర కట్టేవాణ్ణి. ఖద్ర కట్టడమే మహాపరాధమైన కాలమది. ఇవన్నీ నాకు ప్లస్ పాయింట్లు. నత్తోడా అనటం అణిగిపోయింది. రామచంద్రాచారి, రామచంద్ర, మా ప్రాంతాన్ని కిష్కింధ అంటారు గనక కొంచెం హాస్యంగా కిష్కింధావాసి అని సంబోధించడం వినపడసాగింది. అయినా ఈ నత్తి పిశాచం నన్ను పీడిస్తూ ఉంది. ఏమి చేయాలా అని ఆలోచనలో పడ్డాను. ఏట్లో కొట్టుకుపోయేవాడికి గడ్డిపోస దొరికినా పట్టుకుందామనుకున్నప్పుడు గడ్డివామి కొట్టుకుని వస్తే ఎంతో సంతోషం కలిగినట్టు గడ్డివామిని పట్టుకుని తేలుతూ గట్టు చేరవచ్చు. నదీ తీర గ్రామాలలో ఇది నిత్య దృశ్యం. వామదాసు గారు, వావిలికొలను సుబ్బారావు గారు తిరుపతికి వచ్చేశారు. ఆయన అప్పుడు టెంకాయ చెప్ప శతకం అనే శతకం రచించారు. దానిని భజన కూటాలలో వినిపించారు. నేను వావికొలను సుబ్బారావు గారి భక్తుణ్ణి. ఆయన వాల్మీకి రామాయణాన్ని మూలానుసారిగా అనువదించి విశిష్టాద్వైత పరంగా మందరమనే పేరుతో వ్రాసిన వ్యాఖ్య మా ఇంట్లో ఉండేది. ఆయన పిల్లల కోసం రాసిన ఆర్య కథానిధి అనే పిల్లల కథల పుస్తకాలు చదివాను. అది జేబులో ఏమిటదగిన కొలతలో ముచ్చటైన అట్టతో ఆకర్షణీయంగా ఉండేది. ఆయన అభినవాంధ్ర వాల్మీకి బిరుదాంకితులు. ఆర్య కథానిధి మాత్రమే కాక కుమారి హితచర్య, పిల్లలకు ఉపయోగపడే వ్యాకరణాది పుస్తకాలు రాసి బాలసాహిత్యాన్ని ఎంతగానో పెంచారు. తెలుగులో అభిరుచి కలిగించడానికి ప్రథమ, మధ్యమ, ఉత్తమ అనే పరీక్షలు పెట్టి ఉత్తీర్ణులైన వారికి బహుమతులు ఏర్పాటు చేశారు. కడప జిల్లా ఒంటిమిట్ట ఆయన నివాస స్థలం. భాగవత రచయిత బమ్మిరిపోతన్న ఈ ఒంటిమిట్టలో కొంతకాలం ఉన్నట్టు జనశ్రుతి ప్రబలంగా ఉంది. ఒంటిమిట్ట గొప్ప రామక్షేత్రం కనుక పోతన్న అక్కడ కొంతకాలం ఉండి కోదండరాముణ్ణి సేవించి ఉంటాడనడంలో అసత్యమేమీ ఉండదు. ఆయన ఈ జనశ్రుతిని నమ్మారు. నేను ఆయనను దర్శించుకొని నా గోడు వినిపిద్దామనుకుని ప్రయత్నించాను. ఆయనను పరివేష్టించిన శిష్య బృందం నా నత్తి మాటలు వినిపించుకోక ఎవడో పిచ్చి కుర్రాడని తోచివేశారు. నేను హతాశుణ్ణే తిరిగి వచ్చిన ఆశ చావక ఉత్తరం రాద్దామనుకున్నాను. రెండాళ్ల తర్వాత నేను ఆయన భక్తుణ్ణని, ఆర్య కథానిధి వరుస చదివానని, జాబు ప్రారంభించి నత్తితో బాధపడుతున్నానని, దీనిని తొలగించే పుణ్యం కట్టుకోండి ముగించాను. ఆ కాలంలో కవరు అర్ధన. నా దస్తూరి అప్పుడు బాగుండేది. శ్రద్ధగా పట్టిపట్టి రాశాను. శ్రీమదిత్యాది అని శ్రీ వైష్ణవ సంప్రదాయంతో సంబోధించటం మరువలేదు. ఆయన చాలా గొప్పవారు. నా లేఖకు జవాబు ఇవ్వవలసిన అవసరం లేదు. ఇస్తే ఆయనకు ఒరిగేదేమీ లేదు కనుక జవాబు వస్తుందని ఆశించలేదు. ఆశ్చర్యం, రెండు ఠావల జవాబు ఆయన స్వదస్తూరితో నాకు అంది. నన్ను ఆశ్చర్యపరిచింది. తపాలా బంట్రోత్ కాళహస్తి అనే అతను. అతడు కూడా వాసుదాసు గారి భక్తుడట. ఆ ఉత్తరం శ్రద్ధగా నా చేతికి అందించాడు, తపాల పెట్టులో పడవేయకుండా. సంస్కృత కళాశాల అప్పుడు చాలా కాలం వరకు తిరుపతిలో శ్రీ గోవిందరాజస్వామి ఉత్తరమాడ వీధిలో మహంత మఠం ధర్మశాలకు సమీపంలో నమ్మాళ్ళవారి సన్నిధి ఆవరణలో ఉండేది. సన్నిధి చుట్టూ గదులు. సన్నిధి వెనుకవైపు బావి. దక్షిణాభిముఖంగా ఉన్న పెద్ద గేటులో ప్రవేశించగానే ఎడమవైపు కళాశాల కార్యాలయం, ప్రిన్సిపాల్ గది, తర్వాత వరుసగా 5 గదులు, కుడివైపున కూడా కొన్ని గదులు, భోజనశాల, వంటగదులు. సన్నిధి వెనుక ఎడమ మూలలో 2-3 గదులు, కుడి మూలలో మడుగుదొడ్లు. వెనుక మహంత మఠం వీధి. సన్నిధి వీధి చివరి నుంచి ఆ చివరి వరకు దాదాపు 60 గజాల పొడవు. అంతే వెడల్పుతో పాఠశాలను ఆనుకుని జీఎం గార్ల మఠం. దానికి ప్రక్కగా జగద్గురు అనంతాచార్యుల వారనే మహావిద్వాంసుని భవనం. జీఎం గారి మఠానికి అటువైపున ఆనుకునే మహామహోపాధ్యాయ కపిస్థలం దేశికాచార్యుల వారి ఇల్లు. ఆయన మా కళాశాల ప్రిన్సిపాల్గా ఉన్నవారు. నేను వెళ్ళిన తర్వాత మహాద్వారానికి గుడి పక్కన ఒక పెద్ద హాల్ కట్టారు. అక్కడ ఉదయం 7:30 విద్యార్థులు హాజరీ తీసుకునేవారు. ఆఫీస్ గుమాస్త అప్పేరు పిలవగానే హాజరైన విద్యార్థి ఏ షోస్మి, ఇదిగో ఉన్నాను అని సమాధానం చెప్పాలి. ఆ గదులలో మా నివాసం. ఒకవైపు పాఠ ప్రవచనాలు. పెద్ద గదులు కనుక 7-8 మంది ఉండేవారు. వావిలికొలను వారి సుదీర్ఘ లేఖను చదవడానికి అవకాశమే చిక్కేది కాదు. ఆ లేఖలోని విషయాలు విని నవ్వుతారేమోనని భయం. సమీపంలోనే ఉన్న గోవిందరాజస్వామి కోవిలకు వెళ్ళి చదువుకున్నాను. మళ్ళీ చదివాను, మరొకమారు చదివాను. అదొక గొప్ప లేఖ. సాహిత్య వైద్య చరిత్రాది మూల్యాలున్న లేఖ. దానిని చాలా కాలం కాపాడుకున్నాను. నేను సత్యాగ్రహంలో కారాగారానికి వెళ్ళినప్పుడు అది పోలీసులకు చిక్కి కానరాకుండా పోయింది. బలబల ఏడ్చాను. అంతకంటే ఏం చేయగలను? దాని సారాంశం ఇది. నాయన, నీ ఆవేదన అర్థమైంది. శారీరకమైన లోపానికి నీవేమీ బాధపడవద్దు. కొన్ని లోపాలను మనం సవరించుకోవచ్చు. ప్రపంచ చరిత్రలో నత్తివాళ్ళు చాలామంది ఉన్నారు. వారు తమ జీవితంలో గొప్పవాళ్లుగా పేరు పొందారు. గ్రీస్ దేశంలోని గొప్ప వ్యక్తులలో ఒకరికి విపరీతమైన నత్తి. మహామేధావి, ఏం చెప్దామన్నా నోరు పెగలదు. అందరూ పిచ్చివాడని, మూర్ఘుడని హేళన చేసేవారు. అతడు లోపలే కుమిలిపోయేవాడు. ఒకనాడు సముద్రానికి అభిముఖుడై నిలిచి గొంతెత్తి భగవంతుడా, నా బతుకు ఇంతేనా? నేను జీవితమంతా అవమానపడవలసినదేనా? అంటూ ఆవేదనతో అరవసాగాడు. ఎంతసేపు అట్లా అరిచాడో తెలియదు. కళ్ళు మూసుకుని అరుస్తున్నాడు. అరుస్తూ అరుస్తూ వెనక్కి తిరిగాడు. అనర్గళంగా భగవంతుని స్తుతులు ఆ అరుపులలో వెల్లువడ్డాయి. 2-3 రోజులు గడిచాయి. కళ్ళు తెరిచాడు. ఎదుట పెద్ద గుంపు. కనుచూపు మేర వరకు గుంపు. భయపడిపోయాడు. తనను విక్రించడమే కాక చంపడానికి వచ్చారేమో వీళ్ళంతా తన అదుపులు విని అని అనుమానించాడు. పరిగెత్తిపోవడానికి ప్రయత్నించాడు. పరిగెత్తాడు. జనం వెంటబడి పట్టుకున్నారు. నన్ను హింసించకండి, నేను భగవంతునికి నా ఆవేదన నివేదించాను, మిమ్మల్ని పల్లెత్తు మాట అనలేదు అని గింజులాడాడు. జనం ఆయనను సమాధానం పెట్టి, మహానుభావ, నీవు ఇంత గొప్ప వక్తవని, అమూల్యమైన సూక్తులు కురిపిస్తావని మేము అనుకోలేదు. నీవు నిజమైన తత్వవేత్తవు, మహావక్తవు, క్షమించు అని కాళ్ళావేళ్లా పడ్డారు. కంఠంలోని ధ్వనిక్రియకు సంబంధించిన కండరాలలోని లోపాల వల్ల కూడా నత్తి వస్తుంది. అది ఉప్పు గాలి తగిలినా, నీటి వాలు గాలి తగిలినా బాగుపడే అవకాశం ఉంది. కనుక నీవు ఏ చెరువు గట్టు మీదనో, నదీ తీరంలోనో నీటికి అభిముఖంగా నిలబడి నీవు చదివే పుస్తకాలలోని పాఠాలు శ్లోకాలు నోరు తెరిచి గట్టిగా చదువు. చిన్న కణికిరాళ్ల ముక్కలను నోట్లో పెట్టుకుని గట్టిగా చదివితే ఆ రాళ్ల కదలిక వల్ల కండరాలలో మార్పు వస్తుంది. దీనితో పాటు సరస్వతి ఘృతం, సరస్వతి లేహ్యం సేవించు. జానకి వల్లభుడును మహావ్యాకరణవేత్త బహుభాషా కోవిద్యుడు అయిన వాతాత్మజుడు నీకు రక్షకుల గుదురుగాక. వావిలి కొలను వారి ఉపదేశాన్ని నేను వెంటనే ఆచరణలో పెట్టాను. తిరుపతికి రేణిగుంట రైలు స్టేషన్ల మధ్య ఉన్న తిరుచానూరు స్టేషన్ సమీపంలో ఒక పెద్ద పుష్కరిణి ఉండేది. దాని సమీపంలో ఒక మండపం, దానిని పారువేట మండపం అనేవారు. విజయదశమి నాడు గోవిందస్వామి సీమోల్లంఘనం కోసం ఈ మండపంలో వేయించేసి పారువేట సేవ పొందుతాడు. నేను మెరిసే తెల్లటి కనికరాళ్ల ముక్కల నోట్లో గుచ్చుకోకుండా బాగా నూరి బుగ్గన పెట్టుకుని రైలు పట్టాల మీదుగా ప్రతి సాయంకాలము ఆ పుష్కరిణికి వెళ్ళి గట్టు మీద నిలబడి నాకు వచ్చిన స్తోత్రాలను, ఆనాటి పాఠాలను గట్టిగా పఠించేవాడిని. ఇలా కొన్ని నెలలు చేశాను. ఆత్మవిశ్వాసం కలిగింది. మాటలలో స్పష్టత కలిగింది. నత్తి తగ్గింది. సముద్రం ఏరూ లేనందున ఈ పుష్కరిణే దిక్కయింది. నేను ప్రతి సాయంకాలము ఒంటరిగా ఎక్కడికి పోతున్నానో అని కొందరు ఆరాదీసి రహస్యంగా నా వెంట వచ్చి నా అరుపులు విన్నారు. నాలో కలిగిన మార్పు గమనించారు. వాళ్ల నోళ్లు మూతపడ్డాయి. నత్తి చాలా వరకు పోయింది. కానీ 1990లో నాంపల్లి స్టేషన్ వద్ద ఒక ప్రమాదానికి గురయ్యి బోర్లా పడ్డాను. పళ్ళు రాలిపోయాయి. మళ్ళీ అప్పుడప్పుడు నత్తి రావడం ప్రారంభించింది. దీనిని నేను లెక్కబెట్టడం మానుకున్నాను. ప్రకృతి ప్రతియోపేత సద్వృత్త సాధుసమ్మత అర్ధార్పణ సమర్థస్య సుశ్లోక ఇవ సజ్జన. మంచి శ్లోకం శ్లేషార్థంతో ప్రకృతి ప్రత్యయాలతో ఉంటుంది. మంచి వృత్తంతోనూ ఉంటూ అందరి ఆదరము పొందుతుంది. మంచి అర్థం ఇస్తుంది. సజ్జనుడు సహజంగానే విశ్వాసం కలిగిస్తాడు. మంచి వంశంలో పుట్టి మంచి వారందరి మననా పొంది అవసరమైతే ధనాది సహాయం చేయగలిగి ఉంటాడు.